primera voglio dire, ieri nel primo giallo aveva più giallo ci internale Ramana Vuvaccia. Everything happens in its own time. మనం మర్చిపోవటం వల్ల పని ఆగదు. అంటే భగవంతుడు చెప్పారు, మీ జ్ఞాపకం లేను, మీ స్మృతి లేను, మీ మరుపు లేనని. ఒకసారి జ్ఞాపకం పెట్టుకుందాం అనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. విషయం జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవాలనుకుంటాం, ఫీలింగ్ చేస్తున్న అది జ్ఞాపకం వస్తుంది. మీ జ్ఞాపకం లేను, మీ మరుపు లేను అంటారు భగవంతుడి జీవితంలో. భక్తి అంటే సామాన్యమైన విషయం కాదు. విద్య సంపాదించడం కంటే, ధనం సంపాదించడం కంటే, అధికారం సంపాదించడం కంటే, కీర్తి సంపాదించడం కంటే కూడా భక్తిని సంపాదించడం కష్టం. పూర్వజన్మల్లో ఎంతో సజ్జన సాంగత్యం చేసి ఉంటేనే కానీ, సత్కర్మలు చేసి ఉంటేనే కానీ, ఎంతో వివేక వైరాగ్యములు ఉంటేనే కానీ జన్మలో భక్తి కలగదు. భక్తి అనేది ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అనుకోండి, నిద్రపోతున్నాం అనుకోండి, ఏదైనా స్వప్నంలో ఏదైనా పులి వచ్చి మీద పడిపోయింది అనుకోండి, మనకి స్వప్నంలో ఏ పులు వచ్చి పెద్ద పులి వచ్చి మన మీద పడిపోయింది అనుకోండి అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? భయం వేసిపోయి మెలకు వస్తుంది. ఆ నిద్రలోంచి ఎందులోంచి వచ్చేస్తాం? జాగ్రత్త అవస్థలకు వచ్చేస్తాం. ఆ భక్తి కూడా పులి లాంటిది. అజ్ఞానం నిద్రలోంచి మేలుకొలిపోయి అప్పుడు నాకు ఏ భక్తి అంటే అంత శక్తివంతమైనది. దాని విలువ తెలియకపోవటం వల్ల భక్తి విలువ, మనకి డబ్బు విలువ తెలుస్తుంది, పొట్ట విలువ తెలుస్తుంది, గౌరవాల విలువ తెలుస్తున్నాయి, కానీ భక్తి విలువ తెలియటం లేదు. ఇంకా తెలియటం లేదంటే దానికి సంబంధించినటువంటి యోగ్యత మనకు లేదు. సద్గ్రంథ ప్రకటన లేవు, సజ్జన సాంగత్యం లేదు. సాధన లేదు, సాధన లేకుండా సిద్ధి ఎలా పెరుగుతుంది? స్మరణ లేదు. ఆ ఎవరి స్టేజ్లో నేను చెప్తా ఉంటాను, చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళందరూ తర్వాత సుఖపడతారు. ఎవరి స్టేజ్లో మనం సాధన ప్రారంభించేటప్పుడు ఎంతో కొంత కొన్ని కష్టం అనిపించవచ్చు, కానీ ఆ కష్టాన్ని భరిస్తే తర్వాత శాశ్వతమైన శాంతిని ఇంద్రియాలకి. నిన్న మనం అక్కడ గోరుపాదంలో చెప్పుకున్నాం, కళ్ళకి అందని, చెవులకు అందని, ఇంద్రియాలకు అందని, మనస్సుకి అందని, మన బుద్ధికి అందనటువంటి పరమశాంతి మనకు అనుభవంలో కోసం. దాన్ని కృష్ణుడి భాషలో చెప్పాలంటే కృష్ణుడు అంటాడు, ఆ శాంతి ఎత్తివేస్తే మహామేధాలు కూడా ఇది బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు. నువ్వు ఎంత బుద్ధివంతుడైనా, నువ్వు జాతి బన్నాష అటువంటి తెలివితేటలు మీకున్నా, ఆ శాంతి నీ అనుభవానికి అంటుంది కానీ నీ బుద్ధికి అందదు, నీ తెలివికి అందదు. ఇట్ ఇస్ బియాండ్ ఎవర్ అండర్స్టాండర్డ్. నాట్ ఓన్లీ నీ ఇంద్రియాలకి ఎలాగా ఉండదు, మనసుకి ఎలా ఉండదు, నీ బుద్ధి సూక్ష్మతకు కూడా పరమేశ్వరుడు ప్రసాదించి శాంతి అందదు. బుద్ధి సూక్ష్మతకు అతిగా శాంతి. ఆ శాంతి ఎవరికైతే దొరుకుతుందో, శాంతి స్థానం ఎవరికైతే దొరుకుతుందో, వాడు సంసార దుఃఖంలోంచి బయటకు వచ్చేస్తాడు, సంసార భయంలోంచి కూడా బయటకు వచ్చేస్తాడు. కొంతమంది శివస్మరణ చేసి, నారాయణ స్మరణ చేసి కూడా సంసార భయంలోంచి బయటకు వచ్చిన వాడు ఉన్నారు. అంటే వాడికి ఎప్పుడైతే ధైర్యం కలుగుతుంది. నిద్ర నిర్వాణ స్థితిని ఎలా చెప్పారంటే, దుఃఖం లేని స్థితి నిర్వాణం అని చెప్పాడు. దానికి మన వాళ్ళు సపరేట్గా చెప్పారు. ప్రారంభంలో కూడా దుఃఖం లేదు, అది మోక్షం అని ఎలా చెప్తాం? గాఢనిద్రలో మనకు ఎవరికి దుఃఖం లేదు, అది మోక్షం అని ఎలా చెప్తాం? జాగ్రత్త అవస్థలో మనం ఎరుకులో ఉండగా శాంతి, జ్ఞానము, సుఖము, ఆనందము, అనంత స్థితిని, అంటే కాలదేశములతోటి వస్తువులతో సంబంధం లేనటువంటి స్థితిని అది అనుభవం తెచ్చుకోవాలి, అది మోక్షం అని మనవాడు చెప్పారు. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అయితే ఆనందం అలౌకికమైనది, అభౌతికమైనది, ఏదో కారణం వల్ల వచ్చేది కాదు, అది స్వతంత్రంగా వస్తుంది. మన మనస్సు గాఢ నిద్రలో పుట్టింటికి వెళ్ళిపోతుంది. మన మనస్సు గాఢ నిద్రలో పుట్టింటికి వెళ్ళిపోతుంది. మనం నిద్రపోయేటప్పుడు మనకి తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతున్నాను, ఎన్నో నిద్ర తన ఉదయంలోకి జారిపోతుంది, తన నిజమైన ఇంటికి జారిపోతుంది. మనస్సు ఎక్కడికి జారిపోతుంది? నిజమైన ఇంటికి జారిపోతుంది. మనకి నిద్ర పట్టలేదు, నిద్ర ఎప్పుడు జారిపోతుంది. దాని నిజమైన ఇంటికి జారిపోయాక, దాని నిజమైన ఇంటికి జారిపోయాక అప్పుడు దగ్గర వస్తుంది, అప్పుడు దగ్గర రాదు మనకు. అంటే సహస్రాల గురించి మనస్సు తన నిజమైన ఇంట్లోకి జారిపోయిన తర్వాత అప్పుడు నిద్ర వస్తుంది మనకి. కానీ మనకు తెలియకుండా నిద్రలో, మన నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండా వెళ్ళే బూట్లో పడిపోతుంది అది. ఏది మనస్సు తన హృదయం దేవుడు ఉన్న చోటకి వెళ్ళిపోయి పడిపోతుంది. అది జాగ్రత్త అవస్థలో ఎరుకుతోటి సాధన చేసి ఆ మనస్సును హృదయంలోకి మన నిజమైన ఇంటికి పంపగలిగితే అప్పుడు అమృత అనుభవం కలుగుతుంది. ఈ ప్రయత్నాలు లేకుండా, ఈ బాధలు లేకుండా ఓ అరుణాచలేశ్వరుడా, నా మనస్సును దొంగతనం చేసావు నువ్వు, నా మనస్సునే దొంగతనం చేశావు. నా మనస్సు యొక్క మన అందరి మనస్సుని మెదడులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. ఈ మెదడులో ఉన్న మనస్సును నువ్వు దొంగతనం చేసి నీ మెదడు నీ నిజమైన ఇంటికి తీసిపోయావు నాకు తెలియకుండా. మనసు మామూలుగా ఎక్కడే కాపురం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. దాన్ని నువ్వు దొంగతనం చేశావు, మెదడులో నివసిస్తున్నావు. మనసును దొంగతనం చేసి నీ నిజమైన ఇంటికి తీసుకుపోయావు. అంటే హృదయంలోకి చైతన్యంలోకి తీసుకెళ్ళిపోయావు. అంటే ఈ మనసును తీసుకెళ్లి చైతన్యంలో ఐక్యం చేసేసావు. అది యోగం. అది నువ్వు దొంగతనం చేసి చేసిన పని. అంటే నేను ఏదో జ్ఞానం ఉందని, నా జ్ఞానం అనేది ఒక ఉంటే ఒకటి ఉందని, ఒక అమృతం అనేది మరణం లేని స్థితి ఒకటి ఉందని, అమృతానికి ఒకటి ఉందని, బ్రహ్మం ఒకటి ఉందని, శరీరం చనిపోయిన చావలు వస్తూ ఒకటి ఉందని ఏమి నాకు తెలియవు. అది బడి పిల్లవాడిని, టీనేజ్ వాడిని, పదవి తరగతి చదువుకునే పిల్లవాడిని. అయితే నువ్వు దొంగతనం చేసి చేసిన పనులు ఇవన్నీ కూడా నాకు తెలియస్తూ మన మనస్సు ఎప్పుడు పండుగ ఎప్పుడు మెదడులోనే ఉంటుంది మనస్సు. అది గాడి నిద్రపోయేమని బడికి ఇంటికి వెళ్ళిపోవట్లేదు, తన నిజమైన ఇంటికి వెళ్ళిపోతుంది. అది జాగ్రత్త అవస్థలో నా సాధనంతో నిమిత్తం లేకుండా, నా ప్రయత్నంతో నిమిత్తం లేకుండా నువ్వు నీ నిజమైన ఇంటికి తీసిపోయావు. నా ఇంట్లో నా ఇంట్లోంచి నువ్వు బయటకు లాగేసి నీ ఇంట్లోకి తీసిపోయారు నాకు తెలియజేస్తాడు. నా ఇంట్లో నేను ఉన్నాను, నన్ను బయటికి లాగేసావు. బయటికి లాగేసి రోడ్డు మీద విడిచిపెట్టలేదు. ఎక్కడ తీసిపోయావు? నీ ఇంటికి తీసిపోయావు. నీ ఆయా భగవంతుడి ఇల్లు, నీ చైతన్యం బ్రహ్మం, ఆ ఇంటికి తీసిపోయి ఐక్యం చేసేసేవాడు. అది నా చెల్లెస్తుడా అని అక్షర మన మనలో చెప్తాడు. కలిన జనని కన్న గల దయాదాయక ఇదియా అనుగ్రహము అరుణాచల. నిన్ను స్మరించేటట్టు కూడా నువ్వే చేసావు, నాకు తెలియదు. అరుణాచల నిన్ను స్మరించేటట్టు కూడా నువ్వే చేసుకున్నావు. నా మనస్సు నీ మీద నిలబెట్టేట్టు కూడా నువ్వే చేసుకున్నావు. నీ ప్రేమలో నీ భక్తిలో నా మనస్సు కరిగేపేటట్టు కూడా నువ్వే చేసుకున్నావు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం కూడా నువ్వే చేశావు. ఇక దేనింటి చేసింది ఏమి కనపడలేదు నాకు, అంతా నువ్వే అరుణాచల ఈశ్వరుడు. నిన్ను స్మరించుకునేటట్టు, నీ పేరు నాకు వినపడేటట్టు నువ్వే చేశావు. నిన్ను స్మరించుకునేటట్టు నువ్వే చేశావు. నా మనస్సు నీ మీద నీ మీద నిలబెట్టేట్టు, లేదా నీ మీద ఆధారంగా నేను సపోర్ట్గా తీసుకునేట్టు నువ్వే చేశావు. లేదా నా మనస్సు నీలో లయం చేసుకున్నది నువ్వే చేశావు. అంచేది ఈయన ఏదైతే నేను నేను ఈ నేననేది మనము నీళ్ళ కంటే ఎక్కువ వాడతాం. ఈ నేననేది మనం నేల కంటే ఎక్కువ వాడతాం. ఈ నేనే దేహంతో కలుస్తూ ఉంటుంది, మనస్సుతో కలుస్తూ ఉంటుంది, బుద్ధితో కలుస్తూ ఉంటుంది. అంటే ఈ నేనే తాదాప్యం మనం కాని దానితో తాదాప్యం పొందింది ఈ నేనే. అంటే ఆ నేను ఆ నేను ఏం చేశావంటే, నా నేను నాకు కాకుండా చేసేసాడు. ఎంత పని చేసేవాడు నాకు తెలియజేసాడు. అంటే ఈ అనుగ్రహం యొక్క బలంలో, ఈ అనుగ్రహంలో అంటే నీ అనుగ్రహం అనే ఆ పులన్న ఉంట. ఆయన అనుగ్రహం ఎటువంటిది? పులంటిది. ఏది ఆయన అనుగ్రహం అనేది? ఒక పెద్ద పులులాంటిది. నీ అనుగ్రహం అనే పులి అయినా ఏం చేసినంటే, ఏనైనా అయితే మనం జన్మల తరపున సాధన చేసి తొలగించుకోవాలనుకుంటున్నాము, నా నేను నేను నా ఆ నా నేనునే నాకు కాకుండా చేసేసేవారు నా చెల్లిస్తాడు. ఈ పని ఎవరు చేస్తారా? తల్లి చేయగలదా? తండ్రి చేయగలదా? చుట్టాలు చేస్తారా? జ్ఞాతులు మనం తీరించకుంటే సరిపోతుంది. అలా బంధువులు అంటేనే బంధించేవాళ్ళని చాలామంది ఏమనుకుంటారంటే, చుట్టాలు ఏదో సహాయం చేస్తారా, మనకి ఏదైనా కష్టం వస్తే ఎన్నడూ చేయరు, చేసేవాళ్ళు ఎవరిలో కానుకుంటారు. అసలు బంధువులు అంటేనే బంధించేవాళ్ళు అన్నారు. వివేకానంద చెప్పాడు, జ్ఞాతుల వల్ల నేను పెద్ద బాధ గ్రహించాలనుకుంటాను. మా తండ్రి గారు బతికినంత గారు రోజు నమస్కారాలు పెట్టి, మా తండ్రి గారి దగ్గర సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళే తర్వాత మా తండ్రి గారు చనిపోయిన వెంటనే మా కుటుంబాన్ని పీడించేశారు, కోర్టును గెలిపించి నానా బాధలో పడ్డామని చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైనా రంగంలో అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, ఆ రోడ్డు మీద రావు, ఆ రోడ్డు మీద ఇళ్ళ వాళ్ళకి ముందు అసూయ రాదు, మీ ఇంట్లో వాళ్ళకి ముందు అసూయ రావచ్చు. అది ఏం చేయాలి, రోడ్డు మీద ఇళ్ళ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. తల్లి బిడ్డకి బలమైన తల్లి ఏం చేస్తాం మనకి, తల్లి అన్నం పెడుతుంది, ఏదేమన్నా అన్నం పెడుతుంది, నాలుగు మంచి మాటలు చెప్తుంది. అది తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏదైనా ధనం ఇవ్వగలరు, లేకపోతే కారు కూలి పెట్టగలరు, అది బండలు పంపుతారు, మనకేదో చదువులు చెప్పగలరు, మామూలు చదువులు ఏదో చెప్పిస్తారు. కానీ భగవంతుడి ఆ తల్లిదండ్రుల ప్రేమకు నీ ముందు అది ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేరు. తల్లిదండ్రులు మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేరు. వాళ్ళు చేరేటువంటి మనల్ని చేరేటువంటి ఎలా బయటకు తీసుకొస్తారు? ఎవరు నడిచేవాడు బుద్ధివాడు, మధ్యలో నడిచేవాడు బుద్ధివాడు, చివరిలో నడిచేవాడు బుద్ధివాడు, ఇవి దారి ఎవరు చూపిస్తాడు? ముందు నడిచేవాడు బుద్ధివాడు, మధ్యలో నడిచేవాడు బుద్ధివాడు, వెనకాల నడిచేవాడు బుద్ధివాడు, ఇంకా దారి చూపించేవాడు ముగ్గురు బుద్ధివాళ్ళే. అది చీకట్లోంచి బయటికి వచ్చినవాడు న్యాచురల్ ఉన్నాడే దారి చూపించగలవాడు, జ్ఞానం ఉన్నాడే నాత్రం చూపించేవాడు, అందరూ బుద్ధివాడికి దారి ఎలా చూపిస్తారు? అంతేకాదు మనకి ఒక ఈశ్వరుడే, గురువు మాత్రమే మన అజ్ఞానం నుంచి విడుదల చేయగలరు, అవిద్య నుంచి, ఈ మనస్సును బంధం నుంచి విడుదల చేయగలరు. కానీ అది తల్లిదండ్రులకి సాధ్యం. తల్లిదండ్రులు మనకు మామూలుగా బంధువులు కంటే మన తల్లిదండ్రులు మనం ఎక్కువ ప్రేమించవచ్చు, భౌతికంగా ఎక్కువ ప్రేమించవచ్చు, కానీ గురువు చేసే పని, ఈశ్వరుడు చేసే పని ఆ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదు. ముందు మనకి ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడనే సజీవమైన విశ్వాసం ఉంటే మైండ్ యొక్క వాంతనం దాగిపోతుంది, 50% దాగిపోతుంది. భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడు అని ఒక దృఢ నిశ్చయం మనకు కలిగింది అనుకోను, అనుకోని మాట్లాడి 150 మనసుకి చేపలు ఆగిపోతుంది. అది కబీర్ గౌన్ అంటాడు, గొల్లవాడు గొర్రె పేరని సంకర వేసుకుని నా గొర్రె పూజ పోయింది, నా గొర్రె పూజ పోయింది అని తిరుగుతున్నాడు. అలా హృదయంలో ఉన్న అమృతం పెట్టుకుని, అంతర్యామిని పెట్టుకుని, నారాయణని పెట్టుకుని దేశాలంతా తిరుగుతున్నాం నారాయణుడి కోసం. ఊరూరు తిరుగుదక ఉరలమ్ముడి కానీ అనగా నీ జుచి చూపును అరుణాచల అరుణాచలేశ్వర, నాకు ప్రాపంచిక ధరం ఎక్కువగా ఉంది. ఏం దూరంగా ఉంది, ఇది లోకవాసం, నాకు లోకవాసం ఎక్కువగా ఉంది. నేను నీకు దూరం అయిపోయాను, ప్రపంచానికి దగ్గర అయిపోయాను, నీకు దూరం అయిపోయాను. ఎక్కడికి దగ్గరగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. నారాయణ స్మరణ లేదు, ఈశ్వర స్మరణ లేదు, మాధవుడు స్మరణ లేదు, లోకస్మరణ, యశస్మరణ, లోకస్మరణ. దీనికి నీకు దూరం అయ్యాను, ఎప్పుడు ప్రపంచం చుట్టూరు తిరుగుతున్నాను, విషయాల చుట్టూరు తిరుగుతున్నాను, నీ స్మరణ చేస్తున్నాను కానీ దైవస్మరణ చేయటం లేదు. అయితే నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క శక్తిని చూపించి, నీ సుందర స్వరూపమును చూపించి, నీ యొక్క వైభవమును చూపించి, నా మనస్సు నీ అందు అడిగేటట్లు చెయ్యి అరుణాచలేశ్వరుడు. నువ్వు చూపించబోతే ఈ మనస్సు అడుగుతుందా? అంటే నా మనస్సు ఇప్పుడు ప్రపంచం చుట్టూరు తిరుగుతాను, ప్రపంచం చుట్టూరు తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏదైనా గొప్పలు వస్తే కదా పనులు చేస్తాం, అది లోకవాసం. కొంతమంది గొప్ప వస్తుందంటే పని చేస్తాడు, దాన్ని చేయరు అసలు వాడు, అది లోకవాసం. ఈ లోకవాసం అంటే దేహవాసం అంటే మనిషిని పీడించేస్తుంది. అలా మన మనస్సుకి లోచూపు కలగకుండా చేసి రెండు వాసనలే, ఒకటి లోకవాసమే, రెండు దేహవాసం. ఎవరైనా మంచి పని చేసినా అందరూ చూసేలా చేయాలనుకుంటారు, అది లోకవాసం. ఈ దేహవాసనకి దేహవాసన లోకవాసన ఈ మన మనిషిని పీడించేస్తాయి. అశాంతి కోరియే కారణం, మనిషి యొక్క అశాంతికి ఇయే కారణం. అయితే ఈ దేహవాసంలోంచి లోకవాసంలోంచి పట్టుకు తిరుగుతున్నటువంటి నా మనస్సుకి అది ఒక ప్రకారం అంటే ఒట్టిగడ్డి తినే ఆవుకి పచ్చగడ్డి తినటం అలవాటు చేస్తే అది ఏమైనా ఒట్టిగడ్డి మానేస్తుంది. ఒట్టిగడ్డి తినే పశువుకి మనం పచ్చగడ్డి తింటాం అలవాటు చేస్తే అది ఒట్టిగడ్డి తింటే వదిలేస్తుంది, ఒట్టిగడ్డి వదిలేస్తుంది, పచ్చగడ్డికి అలవాటు పడిపోయి. అలాగే అరుణాచలేశ్ చూడాలి, నీ వైభవము చూపించు, నీ జ్ఞానమును చూపించు, నీ వెలుతురును చూపించు, నీ శక్తిని చూపించు, నీ శక్తిని నీ అనుగ్రహమును చూపించు, నీ అనుగ్రహాన్ని చూపించి నీ దయను చూపించిన పట్ల చూపించి నీ ఔచ్యం నీ ఔన్నత్యాన్ని కనుక చూపిస్తే నా మనస్సు దేహవాసం నుంచి లోకవాసం నుంచి విడివడి నీ అన్ని అడిగిపోతుంది. ఆ అడిగిన మనస్సు కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మనస్సు అడగకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒకసారి మీకు అశాంతిగా ఉంటున్నారనుకోండి, అనుకోండి మాటల్స్ గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే అమృతం. మీరు అశాంతిగా ఉంటున్నారనుకోండి, ఒకసారి గురువు సమక్షం ఎప్పుడన్నా కూర్చున్నారనుకోండి, సంవత్సరాలు పడే తరం సంవత్సరాలు పడే పీడించి మీ అశాంతి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది గురువు యొక్క వాయించి పట్టుకుంటుంది. మీ ధ్యానాలు మీ కూర్చోటాలో మీ నుంచోటాలో చేయలేని పని గురువు అనుగ్రహం చేస్తుంది. అతిథి గురువు అనుగ్రహం సడన్ గా పాఠాలను వెళ్ళిపోతుంది మనస్సు, కనీసం తాత్కాలికంగా అయినా మట్టానికి వెళ్ళిపోతుంది మనస్సు. అది గురువు యొక్క అనుగ్రహం కదా, వేగం పట్టుకోండి. ఏంటి ఎప్పుడు మనం శాంతి చూడలేదే, 40 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇటువంటి శాంతిని మనం ఎప్పుడు చూడలేదు, ఇంటికాడ చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఈ శాంతిని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అనుభవాన్ని మీకు అనిపిస్తుంది, అది మీ సొంతం కాదు, గురువు దయవల్ల వచ్చేది. మనం గురువును పట్టుకోవటం లేరు, గురువు మన హృదయంలో ప్రవేశించటం లేరు. జాగ్రత్త వస్తుంది, స్వప్నం వస్తుంది, నిద్ర వస్తుంది, ఈ మూడు అసత్యమే. ఈ మూడు అసత్యమైన అనుభవం గురువు దగ్గర ఉంటుంది. అయితే మీరు అక్కడ వచ్చి మూడవ వస్తువులు మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా ఇసుమంతో మీకు ఇబ్బంది లేకుండా మూడవ వస్తువులు సడన్ గా దాటిస్తారు. అప్పుడు సడన్ గా అదే ఆ శాంతి సాగరంలో మీ మీద సైకిల్ పోతుంది తాత్కాలికంగా. ఆయన ఈ మూడవ వస్తువు తప్పించి మనకి ఏమీ తెలియదు, ఒలకాటలు రెండు వరకు తెలియదు. నిద్రపోతాం మరి ఏదో మంచి స్వప్నాలు చెడ్డ స్వప్నాలు వస్తాయి. మంచి చెడ్డ మంచి స్వప్నం వచ్చినా చెడ్డ స్వప్నం వచ్చినా అది నిజం కాదు ఇది నిజం కాదు, మంచిది వచ్చినా చెడ్డది వచ్చినా అది నిజం కాదు ఇది జాగ్రత్త వస్తుంది, ఇది స్వప్నమే, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. ఇది మనకి మూడో వస్తువులే తెలుసు, జాగ్రత్త వస్తు తెలుసు, స్వప్నవస్తు తెలుసు, నిద్ర వస్తు తెలుసు. నిద్ర కూడా తెలుస్తుంది కదా, నిద్ర వస్తుంది. ఈ మూడో వస్తువు మనకు తెలుసు. ఈ మూడో వస్తువుకి ఆధారంగా అతీతంలో ఉన్న తిరిగే వస్తు నాలుగో వస్తువు మనకు తెలియదు. ఆ నాలుగో అవస్థలో వారు ఉంటాడు గురువు. ఈ మూడో అవస్థను సడన్గా దాటించాడు, ఇంకా నాలుగో అవస్థ అవస్థ శాంతి మీకు అందుతుంది, సడన్గా అందుతుంది. అది గురువుకి సాధ్యం? ఎవరైనా దొంగలు వచ్చి మన ఇంటి దగ్గర వస్తు సడన్గా బంగారం ఎలా పట్టిపోతారో ఆ తాత్కాలికంగా మీ మనసును దోచేస్తాడు ఈశ్వరుడు. వాడు గురువు మిమ్మల్ని పీడిస్తున్న మనస్సుని, మీ ఇంట్లో బంగారం దొంగలు పట్టిపోయినట్టు మిమ్మల్ని పీడిస్తున్న మనసును దోచిపోతాడు వాడు ఈశ్వరుడు. ఎప్పుడు తెలియనటువంటి శాంతి అలౌకికం అభౌతికం. మీరు కాదు ఇటు శాంతి నాకు అనుభవంలో ఉందని నోటితోటి చెప్పడానికి మనసుతోటి ఊహించడానికి అందరి శాంతి ఒకసారి గురువు సమక్షంలో వస్తుంది. మీకు మర్చిపోదా మరుపు రాలేదు అట్టిని, ఆ ఎక్స్పీరియన్స్ అట్టుంటుంది. అది ఈశ్వరుడికి సాధ్యం. దేహవాసన చుట్టూరు లోకవాసన చుట్టూరు నేను తిరుగుతున్నాను, ఆకలిని పట్టుకుని తిరుగుతున్నాను, ఆకలిని పట్టుకుని నేను తిరుగుతున్నాను, లోకాన్ని పట్టుకోకపోయినా నేను లోకాన్ని పట్టుకున్నాను, దేహాన్ని నేను పట్టుకోకపోయినా దేహం నన్ను పట్టుకోవటం లేదు, దేహాన్ని నేనే పట్టుకుంటున్నాను. లోకం నాకేమైనా చెప్పిందో దాన్ని లోకాన్ని పట్టుకోమని నేను లోకం నన్ను పట్టుకొని లోకం చెప్పిందే మీకు అర్థం. మన అవివేకం వల్ల మనకి వివేకం లేకపోవటం వైరాగ్యం లేకపోవటం పట్టుకుంటున్నాం దాన్ని. లేదా లోకం నేను పట్టుకొని లోకం చెప్తుందే, దేహం చెప్తుంది నేను పట్టుకొని నేను పట్టుకొని దేహం చెప్తుందే, అదేం చెప్పలేదు. మనమే పట్టుకుంటున్నాం అట్లని, అవి మనమే పట్టుకోవటం లేదు, అవి మనం పట్టుకోవటం లేదు. ఇది స్వామి చోట అన్నాడు, స్వామి జయంతి వివేకానంద చోట సభలో మాట్లాడుతున్నాడు. ఎవరో ఆ కూర్చుని వాళ్ళు లేచి ఏమంటే మీరు నాలుగు రోజుల నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే మాకు ఎప్పుడు రావాలి ఉందని మీ ప్రవచనానికి రావాలి ఉంది, కానీ మా ఇంట్లో గొడవలు ఉంటాయి కదా, మా ఇంటి వ్యవహారాలు ఉంటాయి కదా అని చెప్పి రాలేకపోతున్నాము. నాకు ఒకటి అనిపిస్తుంది, వీ కాల్ యువర్ సెల్ఫ్ హౌస్ హోల్డర్స్, యూ కాల్ యువర్ సెల్ఫ్ హౌస్ హోల్డర్స్, వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ? అంటే మీరందరూ మీ గృహస్థులం గృహస్థులం ఎవరి మాటపడి మా గృహస్థులం అంటే గృహస్థులు అని మాట తీరిపడి ఇక్కడ మాట తీరిపోయి ఇక్కడ గృహస్థులం గృహస్థులు అంటున్నారు. మీ ఇల్లు మిమ్మల్ని పట్టుకుంటున్నారు, మీరెళ్ళి ఇల్లుని పట్టుకుంటున్నారా? మీరు ఇల్లు పట్టుకుంటున్నారు కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోవట్లేదు, కానీ మీరే ఈ ఇంటిని పట్టుకుంటున్నారు, కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోదు, కానీ అనుకుంటున్నారు ఇల్లు మిమ్మల్ని పట్టుకుంటానని, కానీ మీరే ఇల్లుని పట్టుకుంటున్నారు. ఇల్లు పట్టుకున్న మీరే, లోకాన్ని పట్టుకున్న మీరే, దేశాన్ని పట్టుకున్న మీరే, కానీ మీరే పట్టుకున్న అయ్యి మిమ్మల్ని పట్టుకుంటున్నా చేయలేసి అనుకుంటున్నారు. ఈ కాల్ ఎవరు హౌస్ హోల్డర్స్, వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ? అంటే మనుషుల మీద ఇంక ప్రేమ ఎక్కువ, ఎవరికి స్వామీజీకి శరీరాన్ని బద్దలు పట్టుకుని మాట్లాడతాడు, తీరుని చింపుకుని మాట్లాడతాడు. కారణం ఏంటంటే ఆయనకి మనుషుల మీద ప్రేమ. ఏమంటే మీ గురువు గారు పరమహంస గారు ఎక్కడో చోటలో ఎక్కడో గుళ్ళో కూర్చుని ఎక్కడో దక్షిణేశ్వరంలో ఎక్కడో గదిలో కూర్చుని బోధించేవాడు మీరు ప్రపంచంతో తిరుగుతున్నారు ఏమిటండి, ఆయనలాగా మీరు ఉండొచ్చాం కదా అని ఒక ఆయన ఉన్నాడు స్వామికి. నాలాగా ఆయన ఉండకూడదు, ఆయనలాగా నేను ఉండకూడదు అన్నాడు. అవటానికి నా గురువే, కానీ ఆయనలాగా నేను ఉండకూడదు, నాలాగా ఆయన ఉండకూడదు. ఎవరితో వారిది శరీరం బబ్బరైపోతుంది అనిపించింది అని మాట ఏం చేయండి, శరీరం బుర పేరుపోయిన శరీరం పేరిపోతుంది అనిపించు ఏం చేయ. ఆ మానవ జాతి మీద ఉన్న ప్రేమ యూనివర్సల్లో, ఆ కాస్మిక్ లవ్, ఆ యూనివర్సల్ మైండ్. యూనివర్సల్ మైండ్ ఏంటి? దేవుడే. కాస్మిక్ అంటే ఏంటి? కాస్మిక్ మనకి మనసు ఉంటుంది, దేవుడికి మనసు ఉంటుంది, మనది ఇండివిజువల్ అంటారు మన మైండ్ అది కాస్మిక్ మైండ్. యూనివర్సల్ యూనివర్సల్ మైండ్ ఏంటి? దేవుడు మైండ్. కాస్మిక్ మైండ్ ఏంటి? దేవుడు మైండ్. మీకు అర్థమవుతుంది, విశ్వవ్యాప్తంగా ఉన్న మైండ్ దేవుడిదే, అదే మైండ్. మనది శరీరగతం, మన మనస్సు శరీరగతమే, కానీ దేవుడికి కూడా మనలే మనస్సు ఉంది, కానీ ఇటువంటి మాత్రం విశ్వవ్యాప్తం, అది యూనివర్సల్, అది కాస్మిక్ మైండ్, అది గాడ్స్ మైండ్. కాస్మిక్ గాడ్స్ మైండ్ కాస్మిక్ మైండ్ అంటారు, మన ఇండివిజువల్ మైండ్. అంటే గురువు సమక్షంలో అలా ఉంటుంది శాంతి రావటానికి మూడవస్థలనే అనుగ్రహం అలా దాటిస్తాడు, కొన్ని క్షణాలు అయినా రుచి చూపిస్తాడు. చావు పుట్టుకు లేని స్థితి మీకు రుచి కలుగుతుంది అక్కడ. చావు పుట్టుకైతే సంబంధమైనటువంటి ఆ చైతన్యం అనుభవంలోకి వస్తుంది కొన్ని క్షణాలు. ఈ సుఖం, ఈ శాంతి ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు వినలేదే అనిపిస్తుంది మీకు. అయితే నువ్వు నా మైండ్ నా మనస్సు ఒక రకంగా నీ వైపు తిరుగుతుందా? నీ వైపు తిరగటం నీ శక్తిని చూపించు, నీ దయని చూపించు, నీ అనుగ్రహాన్ని చూపించు. అంటే ఏనుగు మనస్సు అటుండి ఏనుగు లంగదట్టండి, ఏనుగు ఎవరికి లొంగదట్టండి, ఎవరికి లొంగుతుంది? ఒక సింహానికి లొంగుతుందట, ఏనుగు ఎవరికి లొంగదట్టండి, ఇది ఎవరికి లొంగుతుంది? ఒక సింహానికి లొంగుతుంది. అంటే ఈ మనస్సుని ఏనుగు లొంగాలంటే నువ్వు నీ అనుగ్రహం, నీ దయ, నీ సింహం, నీ దయ అనే సింహం, నీ అనుగ్రహం అనే సింహం వల్ల ఇది ఏనుగు అంటే మనస్సు అనే ఏనుగు అనగలంటే నీ దయ అనే సింహాన్ని చూపిస్తాను కానీ వేరే అనగలవు. నువ్వేదో చేస్తున్నావు, చేస్తున్నట్టు నటిస్తున్నావు. తాతగారిని ఎలా చంపాలి, ఈ గురువు గారిని ఎలా చంపాలి, మహావీరులు ఉన్నారు కౌరవ సైన్యంలో, మహావీరులు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా చంపాలి అంటే ఒకటే ఉదాహరణకు మనకి పరమాత్మ ఎంత శక్తివంతుడంటే ఎంత మన కంట్రోల్ అయినా, మన నియమించేవాడైనా, మన ఆడించేవాడైనా నియమించేవాడైనా, అసలు మనం లేవో ఆయన ఉన్నారో మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకు పునర్జన్మలు తప్పు, అశాంతి తప్పదు, శవాలను బోధ్యం తప్పదు. అంటే శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు, జ్ఞానం లేకుండా ఈశ్వరుడు ఉండదు. ఈశ్వరుడికి నేను చంపాలంటే ఈశ్వరుడికి ఆయుధాలు తెలు పని లేదు. వీళ్ళందరినీ ఎలా చంపటం అర్జునుడు అంటాడు, వీళ్ళందరినీ ఎలా చంపటం, వీళ్ళందరినీ నేను చంపేశాను, చంపి పోటీ పెట్టించాను, నువ్వు చేతి రాడించు సరిపోతుంది. లోకం చెప్పుకుంటారు అర్జునుడు యుద్ధం చేశాడని, గొప్ప యుద్ధం చేశాడని. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మనకి నిమిత్తం మాత్రమని. అంటే ఈ జై జై మనకు ఒక జ్ఞానం, మంచి సాధన చేయించేవాడు ఈశ్వరుడు, మనకు స్మరణ చేయించేవాడు ఈశ్వరుడు, మన గమ్యానికి తీసుకెళ్లేవాడు ఈశ్వరుడు, ఆయన వరణలు మనకు చోటు ఇచ్చేవాడు కూడా ఆయన. మనం సూర్యలో అనే సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. అంటే మనం చేసిన సాధన చేతులు ఆడించటం దాన్ని, అంటే సాధన చేయకపోయినా చేస్తున్నట్టు నటించమంటున్నాడు, నటించినట్టు కొరకొన్ని మార్పులు ఇస్తామంటున్నాడు. అంటే ఈశ్వరుడు శక్తివంతుడు. ఇక్కడ భగవాన్ చెప్తుంది, నీ శక్తిని చూపించు, నీ సౌందర్యాన్ని చూపించు, నీ శక్తిని చూపించు, నీ సౌందర్యాన్ని చూపించు. పూర్వం ఒక మహాత్ముడు చెప్పాడు, ఇలా మనం ఇక్కడ సభ జరుపుకుంటున్నాం అనుకోండి, అనుకోండి మాట, ఎవరు వాసన బట్టి అని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో పూర్తి పెట్టారు అనుకోండి, మీరు వాడికి ఏదైనా అధికారం సంపాదించాలన్నాను ఇక్కడ, ఇక్కడ కూర్చున్నా వింటున్నా మనసు అధికారం మీదకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ సినిమా కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఇక్కడ కూర్చున్నా మీ నాటి టైం అయిపోతున్నా ఆడి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూర్చున్నాడు ఎవడు ఉన్నాడు, ఎవడు వాసన పట్టాడు వెళ్ళిపోతున్నాడు. ఇదే లోకం. ఈశ్వరుడు ఎవరెక్కవాలి? ఎవడు వాసన పెట్టాడు బయటికి వెళ్ళిపోతాడు, ఇది ఎవరెక్కవాలి? ఎవడో ఆయన అనుగ్రహించిన వాడికి మటుకు ఇది సాధ్యం. ఉపనిషత్తులో చెప్తాడు, మాకు ఈశ్వరుడు తెలియాలి, మాకు ఈశ్వరుడు తెలియాలంటే తెలియబడ్డ ఆయనకి ఎవరికి, ఆయన ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. ఈశ్వరుడు ఎవరికి తెలియబడాలనుకున్నాడో ఆయనకి మాత్రమే ఆయన తెలియబడతాడు. మనం అనుకునే అతనికి తెలియబడ్డ ఆయన కూడా అనుకోవాలి. ఓ మనుషులందరినీ మంచివాళ్ళని మంచివాళ్ళని అనుకుంటారు, అందరూ మంచివాళ్ళు అనుకుంటారు, కానీ అనుకో ఆయన అనుకోవాలితే మనం మంచివాళ్ళు. ఇప్పుడు మనుషులందరూ మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, అందరూ ఎలాగో అనుకుంటారు, మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మా సంస్కారం మంచిది, మా సంస్కారం మంచిది అనుకుంటారు. నువ్వు అనిపిస్తే సరిపోదు, నీకు సర్టిఫికేట్ నువ్వు ఇస్తే సరిపోదు. ఈశ్వరుడు నీ అంతర్యామి అనుకోవాలి, నీ అంతర్యామి నేను అనుగ్రహించాలి. నువ్వు మంచివాళ్ళు అనుకుంటే సరిపోదు, నీ అహంకారం అనుకుంటే సరిపోదు. నువ్వు మంచివాడే ఎవరికి అంతర్యామి అంతర్యామి అనుకోవాలి. ఆయన అనుకుంటే నీకు జ్ఞానం ప్రసాదించింది పరమ పవిత్రుడు. తన ఆత్మజ్ఞానం లభ్యం కాదు అని చెప్పి అరుణాచలేశ్వరుడు. ఇప్పుడు నా వాసన బట్టి నేను పోతున్నాను, దేహ వాసన, లోక వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన. ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడనుకోండి, ఎవరైనా ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడనుకోండి, లేదా అబ్బాయి నేను పెళ్ళి చూడటానికి వచ్చారనుకోండి, పాపం ఆ దీక్ష ఆడిపోతాడు. ఏదైనా పెళ్లి కూర్చొని ఉందనుకోండి, అది పిల్లలు వచ్చాము నువ్వు రా అంటే ఇచ్చిపెట్టే ఉంటుంది, అక్కడ అది వెళ్ళిపోతుంది. అక్కడ ఏది ముఖ్యం దాని మనసులో, అక్కడ పెళ్లి ముఖ్యం అందరూ అంతే అంటాడు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఎవరికిచ్చి ఎవరికిచ్చి అని పోతున్నాడు. ఇంకా మీరుదేవుడు ఇక తేటకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాలుగు వచ్చి ఎవరికైనా తక్కువ వచ్చిందనుకోండి, ఈ తర్వాత చూడొచ్చు నాలుగు వచ్చి తక్కువ వచ్చింది, వాళ్ళకి పౌరం వాసన ఉంటుంది అనుకో, వాళ్ళు తెలిసి ఆడిపోతాడు. ఇంకెవరు ఉంటాయి ఇక్కడ మనం, ఎవరు తెచ్చిన బట్టి వాడు మీటింగ్ మీటింగ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ లోకం ఏంటిది? ఈ లోకం అది ఇలా ఉంది, ప్రపంచ పరిస్థితి ఇలా ఉంది. అంటే ఏం చేస్తాడు, ఎవరి వాసన ఆడికే తీసిగా ఉంది, ఎవరి వాసన ఆడికే పతిబలంలా ఉంది. అంటే అరుణాచలేశ్వరుడు నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ ఐశ్వర్యాన్ని నాకు చూపి, నీ సౌందర్యాన్ని నాకు చూపించి, ఈ బాహ్యమైన సౌందర్యాలు కూడా నేను పోతున్నాం, బాహ్యమైన సౌందర్య చర్మ సౌందర్యాన్ని చూసి, అంటే నీ సౌందర్యాన్ని చూపించి, నీ అందాన్ని చూపించి, నీ శక్తిని చూపించి, నీ జ్ఞానాన్ని చూపించి, నా మనస్సు నీ శక్తి నా మనసు అడిగేటట్టు, నీ సుందర రూపం, నీ శక్తి రూపం, నీ బ్యూటీ అంతా చూపించి నా మనస్సు అడిగేటట్టు నువ్వు చేయవలసినే. కానీ అయితే ఏదో ఆకర్షణలు కొట్టుకుపోతాం, దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన, మరొక వాసన, మరొక వాసన, ఏదో వాసనలో బయట తెలిసి వెళ్ళిపోతాం మేము ఉన్న స్థానాల్లో కూర్చుంచి. అంటే నీ శక్తిని అనుగ్రహించి, నీ దయను అనుగ్రహించి, ఈ మనస్సును స్వాధీనంలోకి తెచ్చి, ఈ మనస్సును అనిగేటట్టు చేయవలసిన బాధ్యత నీది అరుణాచలేశ్వరుడు. నీకు పురుషోత్తముడు అనే పేరున్నవయ్యా, నీకు పురుషు వాయిదాలు ఏంది? నువ్వు కొంతమంది ఏ పనైనా రేపు 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 అంటారు, రేపు రూపంలో కొంతమంది ఏ రోజు అన్నారు తినేస్తారు, సాధం రేపు అనుకుంటారు, ఆ సాపాడు తినేస్తారు. భోజనం దగ్గర ఏం కక్కుర్తిగా ఉంటారు, ఏడు దగ్గర తినేస్తారు, సాధం దగ్గరకు వచ్చేప్పుడు రేపు 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 అంటారు. ఆ రేపు రాదు కదా ఇంకెసం, ఈరోజు కాదు ఇప్పుడు రేపు అనుకుంటాం అనుకోండి, ఆ రేపు ఏదో రేపు చావు వస్తుందండి. ఇక్కడ చావు ఆ రేపు 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 అనుకుంటే వాడికి ఏం వాయిదా వేసుకుంటూ ఉంటాడు చావులకి. రేపు గురుగుర్తు లేదు, రేపు అనుకున్నవాడు ఇంక చేయలేడేమని. రేపు రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకున్నాడు, ఎప్పుడూ చేయలేదు. వాడు నాకు చేస్తాడో ఇప్పుడు పురుషోత్తముడని పేరు. 15వ అధ్యాయంలో భగవద్గీతలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి. కొంతమంది ఏం చెప్తారంటే 18 అధ్యాయాలు భగవద్గీత, 15 అధ్యాయం చోట అయిపోయింది భగవద్గీత. ఆయన భగవద్గీత అనే ఆ దేవాలయానికి పైన కలశం 16వ అధ్యాయం 17వ అధ్యాయం శిఖరాలు లాంటి, 18వ పైన కలశం లాంటిది. సబ్జెక్ట్ 15వ అధ్యాయం చోట పూర్తి అయిపోయింది అంటారు. డెకరేషన్ గా మూడు పెట్టాడు. పురుషోత్తమ ప్రాప్తి యుగం, పురుషోత్తముడు ప్రాప్తించాడు. ఇంకా నేతయంతికి నేతయోగాల ఇంటికంటే డెకరేషన్ పైన శిఖరం, దానిపై ఏది పెడతారు కదా ఇంకేది గోపురం, దానిపై కవచం పెడతారు, అదే పైకి రావాలి కదా. అంటే డెకరేషన్ మిగతా 3 అధ్యాయులు డెకరేషన్, గీతాభవనానికి డెకరేషన్, ఆ గీతా దేవాలయానికి డెకరేషన్, 15వ అధ్యాయం భగవద్గీత అయిపోయింది అంటారు కొంతమంది. ఇక ఈరేమంటున్నాయంటే పురుషోత్తముడే నీ నీ పౌరుషం ఇదేనా అడుగా చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఇప్పుడు నా హంభావుని నా వ్యక్తి నా ఇండివిజువలైజేషన్ ని నా ఇండివిజువల్ మైండ్ ని నా వ్యక్తి భావుని దేహానికి పరిమితమైనటువంటి నా మనస్సుని ఇప్పుడే ఇక్కడే నాశనం చేసి నీకు నాకు భేదం లేని స్థితిని నాకు కలగజేసి అనుగ్రహించవయ్యా. నీకేమో పౌరుషం లేదా, నీ పురుషోత్తముడా, ఓ నారాయణుడా, ఇన్ని రకాలుగా నేను ప్రార్థిస్తే నీకు శక్తి లేదేమో అనే ఒక అలపాపం. నువ్వేం చేస్తావు రకరకాలుగా అంటున్నారు ఇక్కడ. అంటే క్షేత్రం క్షేత్రజ్ఞంలో ఉన్నవాడు ఆ నారాయణ పురుషోత్తముడు అనుగ్రహం లేకుండా రెండక్కడి నుంచి బయటికి రాలేదని తెలిసి అంటున్నాడు. అది ఏమంటాడంటే నా అహంకారాన్ని నాశనం చేసే ప్రయత్నం అనే ఉన్నప్పటికీ నీ యొక్క కాంతి, నీ యొక్క శాంతి, నీ యొక్క పౌరుషం, నీ దయ, నీ అనుగ్రహం చూపించకపోతే ఇది సాధ్యం కాదు. మాకు నీకు భేద బుద్ధి లేదు, అయినా చేస్తున్న నీకు భేద బుద్ధి లేదు, వేరు బుద్ధి లేదు. నువ్వు మామూలు సూర్యుడు లాంటి వాడు కాదు, జ్ఞానసూర్యుడు. ఆ సూర్యుడు కూడా వెలుతురిచ్చేవాడు నువ్వే, ఆ సూర్యుడికి కూడా వెలుతురిచ్చేవాడు నువ్వే. నువ్వు శాంత సూర్యుడు, జ్ఞాన సముద్రుడు, శాంత సముద్రుడు. నేను నా అజ్ఞానంలోంచి నన్ను విడుదల చెయ్యి, నా విద్యలోంచి నన్ను విడుదల చెయ్యి. ఇప్పుడే చెయ్యి, ఇక్కడే చెయ్యి, ఇప్పుడు కాదు ఎక్కడో కాదు, నా అజ్ఞానంలోంచి అంటే తపన తప్పని నా అజ్ఞానంలోంచి నన్ను విడుదల చెయ్యి, అవిద్య నుంచి విడుదల చెయ్యి. ఒకవేళ ఈ ప్రక్రియలో నీకు ఆ దోషాలు ఉన్నాయి, నీలో ఈ దోషాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామనుకోండి, నీలో ఆ రోగం ఉన్నాయి, నీలో ఈ రోగం ఉన్నాయి చెప్పనిపిస్తాం. డాక్టర్ గారు అవుతాడు తగ్గించి పంపాలి. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అంటే నీలో రోగం ఉంది వెళ్ళిపోయి చెప్తే ఆ రోగం తగ్గించి పంపాలి డాక్టర్. ఒకవేళ నువ్వు అరుణాచల్ ఇస్తే నీలో ఆ దోషం ఉంది, ఒకవేళ నువ్వు ఎలా చెబుతానో నీలో ఆ బలహీనత ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పి నువ్వు జ్ఞానం నీకు ఎలాగో జ్ఞానం వస్తుందని ఇటువంటి కాలక్షేపం మాట చెప్పకు. ఎస్కే పేదం వద్దంటున్నాడు, ఎస్కే పేదం వద్దు. ఏదో ఉంపెట్టి పంపేకు, ఏదో ఉంపెట్టి పంపేకి నీలో నీ బుద్ధిలో ఆ దోషం ఉంది, నీ బుద్ధిలో ఈ దోషం ఉందని ఏదో నెపం చూపించి బయటికి పంపేది అయ్యా. నువ్వు అలా నెపం చూసి పంపేస్తే నువ్వు దేవుడు ఎలా అవుతావు, గురువు ఎలా అవుతావు. కొట్లాడంటే కోసి గుణముద పాలించు గురురూపమై వెలుగు అరుణాచల, గురురూపమైన అరుణాచల నా దోషములను సమూలముల నాశనం చేసి కొట్లాడంటే కోసి గుణము నీలో గుణముద పాలించు. ఒకవేళ నీలో ఆ చెడ్డ గుణం ఉంది, ఈ చెడ్డ గుణం ఉందని నన్ను పంపేకు. ఒకవేళ చెడ్డ గుణం అంటే అతను కోసేయి. పచ్చగడ్డిని కొడవలో చూడ ఎలా కోస్తాడో కోసి చూపించాడు. పచ్చగడ్డిని కొడవలతో ఎలా కోస్తారో నాకు నాలో నీకు చెడ్డుగుణాలు కనిపిస్తున్నాయనుకు, చెడ్డుగుణాలున్నాయి చెడ్డుగుణాలు ఇంటికి పంపించు. కొడవలతో పచ్చగడ్డిని ఎలా కోస్తారో ఎలా కోసి పంపించు అది నా చేస్తాడు. అంటే భ్రాంతి ఎందుకు కలుగుతుందో మనం చెప్పలేము. పద్యానికి చేరుకున్న వాడికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సీతమ్మ మనం మహాలక్ష్మీ దేవు అనుకుంటున్నాం, సీతమ్మని ఏమనుకుంటున్నాం మహాలక్ష్మి అంటున్నాం. మహాలక్ష్మి కదా అంటే ఆవిడ నారాయణతో లక్ష్మీ నారాయణ అంటారు కదా, ఆవిడ నారాయణ తెలుసాము. ఆవిడ ఈ బంగారపు లేడి చూసి భ్రాంతి పడింది, నానా కష్టాలు పడింది. ఎందుకంటే గొప్పవాళ్ళం మనం. ఏంటి లక్ష్మీదేవి ఏంటి సీతమ్మ ఏంటి మహాలక్ష్మి అంటున్నారా ఉంది బండారు ప్రయోగం చూసి మోసపోయింది అది నాకు కావాలండి. తర్వాత రావణాసుడు వచ్చి తీసిపోయాడు నానా కష్టాలు పడింది. ఇంకా బండారు పులియడం మీద మోహం పట్టుకోవడం చాలా కష్టం వచ్చి పోనీ సీతను తీసిపోయి ఆడు సుఖపడ్డా రావణాసుడు సుఖపడ్డా ఇంక బంగారు పులియడం చూసి నానా కష్టాలు పడింది చావలేదు కానీ ఆ రావణాసుడు సీతమ్మ తీసుకెళ్ళి చచ్చిపోయాడు పాపం ఇది చచ్చిపోయి సీతాదేవి చచ్చిపోయి కష్టాలు పోయింది అది ప్రాణం పోయింది రావణాసుడికి. రావణాసుడి భార్య అంటే ఆ సీతమ్మ నీకెందుకురా గొప్ప వైభవం చోట నువ్వు ఉన్నావు సర్వైశ్వర్యం ఆడే కాదు ఆ రాజ్యంలో అన్ని బోధాలు అనిపిస్తున్నారు నువ్వు పాడేదా అందరూ అంకలో ఉండని పాలు చేయడానికి సిద్ధమవుతున్నావు రావణాసుడి భార్య రెండో గారి నువ్వు ఎలాగో పాడైపోతున్నావు నీ చోటి అంకలో అందరినీ పాడు పాడు చేయడానికి సిద్ధపడుతున్నాయి నువ్వు ఒక్కడే పాడైతే పర్లేదు అందరినీ పాడు చేస్తున్నావు ఏంటని రావణాసుడి భార్య మండోదరి జ్ఞాని నువ్వు ఒక్కడో పోయి అందరినీ పాడు చేస్తున్నావు ప్రజలందరూ పచ్చగా ఉన్నారు ఎటు చూసిన ఐశ్వర్యం ఇప్పుడు అలాగే డెన్మార్క్ లో దేశం ఉంది మనకి డెన్మార్క్ లో ఎవరింటికాడ చూసినా పాలు పాలు సరి వర్షం వచ్చినప్పుడు సైడికాల్లో నీరు ఎలా ప్రవహిస్తుందో డెన్మార్క్ లో పాలు ఎలా ప్రవహిస్తుంది ఎవరింటికాడ చూసినా కొంచాలు కొంచాలి పాలు మనకి మధ్యకి పోసి ఉంటే కాఫీ ఉండదు కాఫీ కాఫీ ఉంటే మధ్యం ఉంటుంది లీటర్ మరో లీటరు అర లీటరు చుట్టం వస్తే ఇంకేమండదు చుట్టం చెప్పకుండా వచ్చాడు అది రేపు వస్తాను చెప్పిస్తే పర్లేదు అది సడన్గా వచ్చాడు కాఫీ పెట్టడానికి ఏముండదు నువ్వు లీటర్ నీళ్ళు వేసి డికాషన్ వేసి పెట్టేవాడికి ఏం చేస్తానండి అర లీటర్ ద్వారా వాళ్ళు పాలు కొనుక్కోవటం వంద వాళ్ళు పాలు కొనుక్కోవటం వంద కోట్ల ఉన్నాడు పాలు ఈ పాలు కొనుక్కోవడం ఏంటో మనకు అర్థం అందుకే మళ్ళా ఆ పొద్దున్న డబ్బాలు ఆడి కోసం కనిపెట్టుకుంటాం ఆ డబ్బాల కోసం ఆయన ఇంకొక డబ్బా వేసిన శబ్దం అవుతాయి ఇంక గిన్నె వేసిన శబ్దం అవుతాయి నేను వాడికి ఎలాగే లేదండి వంద కోట్లు ఉండాలి ఈ డబ్బా డబ్బా పాలు కోసం చూస్తుంటే రెండు వందల ఎకరం ఉంటుంది ఆడేమో ఆడి గడ్డి ఉంటుంది పచ్చగడ్డ ఉంటుంది ఎండి గడ్డి ఉంటుంది మనుషులు ఉంటారు ఆడి డబ్బా పాలు కోసం ఆడి చేస్తుంటాడు గ్లాస్ బతికిరాడు అని అంటలేదు దరిద్రం ఉంటాను నేను ఒళ్ళోడు కూడా ఒళ్ళోడు పెంచుకొచ్చుంటాను నేను లేని అవకాశం లేనని పర్లేదు ఎక్కడో బాంబేలో ఉండాలనుకున్నాడు పెంచుకోలేకపోవచ్చు అవకాశం లేదు పల్లెటూళ్ళలో పెంచుకోవచ్చు ఆవులు గేదెలు అవకాశం వాళ్ళు మాట చేస్తున్నాయి వీడియో డబ్బా వేసిన సిద్ధం అవుతాడు ముఖం కలుపుకునే కాఫీ కోసం ఆడు ఎప్పుడు వస్తాడని ఆ పాలవాడు ఎప్పుడు వస్తాడు సిద్ధం అవుతాడు డెన్మార్క్ లో డెన్మార్క్ ఎప్పుడు చెప్తాడంటే పాలు ప్రవహిస్తాయి డెన్మార్క్ అది మండో జరిగింది ఇంకేంట్రా ఎవరింటికారు చూసిన ఐశ్వర్యాన్ని నీకు ఐశ్వర్యమే కదా అంటే సింకులు కూడా మొహం కొడుకున్న సింకులు కూడా ఎవరింటికారు చూసిన బంగారం తోడు తయారు చేయబడ్డాయి అది రావణాసుడు ఐశ్వర్యం మనం మొహం కొడుకుంటాం మన సింక్ అది కూడా బంగారం తోడు తయారు చేశారు మనం మొహం కొడుకోవడానికి సింక్ లేదు అది రోడ్డు పక్కన ఎక్కడం నేరమేమో అక్కడ సింకుండా పైన తుమ్ములు వేస్తారు రోడ్డు రెండు మీద అమ్ములు పట్టడానికి ఇది మన దేశ పరిస్థితి ఆ నేర కట్టుకుంటాడు సింక్ కట్టుకోలేదు పైన తుమ్ములు వేస్తాడు ఆ రోడ్డు రెండు మీద పడతాం ఇది ఇంత వైభవంగా ఉన్నాం మనం అడిగి 150 ఎకరం బాగుపడుతుందండి ఈ డబ్బా పాలు కోసం అలా చూస్తూ ఉంటాడు అది ఒక కర్మ అది పాలు పాదాలు సిద్ధం వచ్చాడు ఈ గ్లాసెస్ సిద్ధం వచ్చాడు అటువంటి పరిస్థితి మనకు ఇచ్చింది కాదు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రావణాసుడు భార్య చెప్పింది ఏంటంటే కర్మ నీకే ఉంటుందిగా కర్మ సీతం గొడవించుకు నీకు ఐశ్వర్యం చూడన్నారు అందరూ నువ్వు పాడైపోయిన పనులు జనాన్ని పాడు చేస్తున్నావు ఇంత ఐశ్వర్యం పాడైపు గొప్ప ఐశ్వర్యవంతుడు రాముడి కంటే ఐశ్వర్యవంతుడు రావణాసుడు ఐశ్వ భౌతికమైన ఐశ్వర్యం ఆ సీతమే ఏం చూసి అందరూ తయారేస్తున్నావా అని చెప్పింది నీ చేతనే కష్టాలు పడింది, మోపడ పడింది, చచ్చిపోయాడు పాపం రావణాసు. ఇవన్నీ మనకు పాఠాలు, ఇవన్నీ ఏమి మనకు పాఠాలు. ఇవన్నీ మన బుద్ధి ఎప్పుడు జారిపోతుందో చెప్పడం, మన బుద్ధి ఎప్పుడు జారిపోతుందో చెప్పడం. సీతమ్మ కంటే తిరుగుతాం కాదు, మనం సీతమ్మ కంటే పవిత్రమం కాదు. సరిగ్గా ఆ క్షణం అటువంటిది గొప్ప సిద్ధి అయిపోయింది. బంగారు పులి నాకు కావాలని అంటే లేడంలో బంగారు పులిగా ఉండదు తక్కువ. ఒకసారి మన బుద్ధి పాడైపోతే మంచి విషయాలు చెప్పిన వినం మనం. మన బుద్ధి పాడైపోయింది అనుకోండి, మంచి విషయాలు చెప్పిన వినం మనం. ఎందుకంటే ఈ మారీచుడు వేషం వేశాడు, ఈ బంగారు పేరు వేషం వేసినాడు మారీచి. ఆ మారీచుడు రావణాసుడు చెప్పాడు, ఇంటికి నీకు గొడవ, నేను స్వప్నంగా ఉన్నా, నీ అది పనిచేసి వాళ్ళం, నువ్వు స్వప్నంగా ఉన్నావు, ఎందుకు ఆ సీతమ్మ నీకు ఎందుకు గొడవ. అక్కడ రామలక్ష్మణకు రామలక్ష్మణ్ ఉన్నారు, అది మహారాజుని పైకి ఉడికి నీకు అమాయకుండా కుర్రవాడిని కనిపిస్తున్నారు, లోకానంతా ఒక బాణంతో చంపేస్తారు. అది నీకు పది తలకాయ ఉన్నాడు, ఒకే తలకాయ ఉందనుకుంటున్నాను. వాళ్ళు కలిసి వీర్యవాణి అతి శక్తిని ఉంటారు, వాళ్ళు బలవాణి వీర్యవాణి అతి శక్తిని ఉంటాడు. నువ్వు రాముడికి కృష్ణుడికి ఆయుధ ఎలా కలగదు, కృష్ణుడు ఆ కంసుని ఎలా చంపాడంటే ఇప్పుడు మావయ్యా అని ఎలా చెయ్యేసేది చచ్చిపోయి పంపవాడు. కృష్ణుడు మాయాలి చాలా ప్రమాదం వాడి చెప్పు అంటే వాడికి ఆయుధాలు అక్కడ ఏంటి ఏమి తప్పుడు నేను ఏదో నీ ఏమి వచ్చి మేలు పడిపోయినట్టు నేనేమంటే కేసులు అంటారు. ఆయన ఎవరైనా అలా ముట్టుకున్నాడనుకో సంక చంపాలని కంటాడు, నీయేమి వచ్చి మేలు పడిపోయి చచ్చిపోతాడు పాపం. నాయన ఎవరు పంపాడంటే పాపం నేను ముట్టుకున్నాడు అంతకంటే ఏం చేయాలి, ఏం చేయలేదని చచ్చిపోయి అంటే నీ ఏమి వచ్చి మీ మేలు పడిపోతాయి. అంత బలవాడు వీరియవాన్ నువ్వు చెప్తాడు, ఎవరు మానిషి చెప్తారు ఆడవరం నీకెందుకు పై కొడితే మానవుడికి ఎందుకు అనిపిస్తున్నాడు, అతి బలవాన్ వీర్యవాన్ అని చెప్తాడు. అంటే నేను చెప్పినట్టు వినకపోతే తెలియని వాళ్ళ లక్ష్యం ఎక్కడ ఉంది అంటే నేను చెప్పినట్టు వినకపోతే నేను చంపేస్తానంటాడు రావణాసు. ఎవరిని అప్పుడు వాడు తెలియ చేతిలో ఉపయోగిస్తాడు, మీరు చేతిలో చచ్చిపోవడం కంటే రాముడు చేతిలో చచ్చిపోతే మనకు మోక్షాన్ని ఇస్తాడు. ఈ మీరు చేతిలో చచ్చిపోవడం కంటే రాముడి చేతిలో చచ్చిపోవడం మంచిది, మనకు మోక్షం వస్తుంది. అదప్పుడు ఈ బంగారు పొడి వేషం వేసుకెళ్ళి ఆడు తెలివితేటలన్నీ మారిచ్చారు, అక్కడ ఉపయోగించాడు. చూడండి చిన్న పొరపాటు చేసిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది చూడండి. రావణాసుడు ఎంచుకోపోయిన సీతమ్మ దక్కలేని ప్రాణం పోయింది చేయటాడు. ఇప్పుడు దురాశ ఉంటే మన పని కూడా అంతే, రావణాసుడు ఇక దురాశ ఉంటే మన పని కూడా అంతే. అంటే నాలుగు దోషాలు ఉన్నాయి, నాలుగు అబ్బాలు జరుగుతున్నాయి, దాన్ని పొమ్మంటాడేమో నువ్వు. నా దోషాలు నేరుతో సహా నశింపజీ నా దోషాలతో. ఇప్పుడు నేను డాక్టర్ గారిని కలుగుతాను, నీకు ఇదే రోగం ఉందని పంపేయడు, ఆ రోగాన్ని తగ్గిస్తాడు, రోగం అయితే చూస్తాడు, ఆ రోగాన్ని చూపిస్తాడు, మనకి పలాన రోగం చెప్తాడు, దాన్ని తగ్గిస్తాడు, దానికి మందులు వాడతాడు, అనుసరించి సర్జరీ చేస్తాడు, అన్ని చేస్తాడు, తగ్గించి పంపిస్తాడు కదా వైద్యుల లక్షణం. అలాగే నాలుగు దోషాన్ని నువ్వు పంపిస్తే లేదు, మామూలు డాక్టర్ చేసే పని కూడా నువ్వు చేయలేవారు అని నాకు తెలుస్తుందా. మామూలు భౌతికమైన డాక్టర్లు కూడా చేసే పని నువ్వు చేయలేవు, మామూలు భౌతికమైన డాక్టర్లు కూడా నీకు రోగం ఉంది ఇంకో నేను చెప్పావు, దాన్ని తగ్గించి పంపిస్తారు. అలాగే నాలుగు దోషం ఉందని వెళ్ళిపోయింది చెప్తే నీకు వైద్యం ఉంది, ఆ దోషాన్ని తొలగించాలి, దాన్ని సవరించాలి, దాని ఏమితో సహా తొలగించాలి, దాన్ని సద్గుణాలతో సుగుణాలతో కప్పాలి, నేను ఏ విధంగా అయితే నాకు జ్ఞానం కలుగుతుందో అంటే దుర్గుణాలను తీసేయాలి, దురాచారాన్ని తీసేయాలి, సదాచారాన్ని కల్పించాలి, సద్గుణాలను కల్పించాలి, నిర్గుణ స్థితి నుంచి దాన్ని సగుణ స్థితి నుంచి నిర్గుణ స్థితిలోకి తీసుకురావాలి, ఇవన్నీ చేయవలసిన ఇవన్నీ చేసి నన్ను నాకు ఏ రకంగా నన్ను తయారు చేస్తావు ఆ రకంగా తయారు చేయి. నువ్వు తిట్టి చేయవలసిన వాడు కూడా నువ్వే, నన్ను తిట్టి చేయవలసిన వాడు కూడా నువ్వే, మోక్షాన్ని ప్రసాదించే వాడు కూడా నువ్వే. నీ స్వరూపం నాకు ఇచ్చే బాధ్యత, నీ మొత్తం బాధ్యతని నువ్వే తీసుకోవాలి నా చదివిస్తున్నాడు. అవసరం అయితే నా కోసం నువ్వు పరిచయం చేయి, ఇంకా నేను పచ్చని చేయలేకపోతున్నాను, అవసరమైతే నా కోసం నువ్వు పచ్చించు. అడిగట్టిచ్చడు నీకు అకలంక దీర్తి హాని చేయక బ్రోగము అరుణాచల అరుణాచలేశ్వరుడు ఒక పేరుందటి లోకంలో అడిగించుకుని కూడా అడగకుండా ఇస్తాడు. రాడీ బొమ్మరావు నాకు భయం ఉంది, నీ దగ్గర స్టేటస్ ఉంది, నీ జగన్ చార్జీనాథ్ చేస్తే ఎట్టివాడు అట్టివాడని చాలా మంది కవులు రాశారు నీ మీద, కవిత్వాలు చాలా వచ్చింది. ఇప్పుడు నాకు నా విషయంలో నేను ఫెయిల్ అవుతావు అనుకో, నాకు మోక్షాన్ని ఇవ్వలేవనుకో, నన్ను దోషరహితం నువ్వు చేయలేవనుకో, పాపరహితం నువ్వు చేయలేవనుకో, దుష్టబుద్ధి నాలో నా దుష్టబుద్ధిలోకి నేను విడుదల చేయలేవనుకో, నీకే అపకీర్తి, నాకేం అపకీర్తి, నీకే అపకీర్తి, నాకు నాకు కీర్తి ఉద్యోగం పోతున్నామన్న భయం నీకుంది కాబట్టి పోకుండా చూసుకో. ఈ చేతులు గాలి లేనివాడికి ఇంత భయం ఏమంటుందండి? గాంధీ గారు ఆరు బయటపడుతుంది ఆయన కాదు కొండ ఇంకా కదా, ఆయన ఎప్పుడు ఎక్కడ గదిలు ఎక్కడ పడుకోలేదు, ఆరు బయలుకి ఆ ఖాళీ స్థలం ఉండాలనుకోండి అక్కడ మంచానికి పడుకున్నాడు. ఒక దొంగలు వచ్చినా ఏం పట్టుకెళ్తాయి, ఏం లేదండి, ఆ దొంగలు రావటం దండగా ఆయన దగ్గరికి ఏమైనా ఉద్యోగంలో పట్టుకెళ్ళడానికి. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి ఆయన మంచం మీద కూర్చున్నాడు, మంచం మీద కూర్చుని ఉంటే ఆ మార్చిపోయిందన్న బట్ట అంత మంచం ఉందో దాని మీద వేసాడు బట్ట వేశారు, బల్ల బలపైన బట్ట వేశారు, బట్ట మీద కూర్చుని చెప్తున్నాడు అండి ఆయన చెప్పిన మాటలు, బల్ల మీద కూర్చుని బల్ల మీద బట్ట వేశారు, బట్ట శుభ్రంగా మార్చిపోయి ఉందని చూస్తే ఒక ధనవంతుడు వచ్చాడని ఆయన చూస్తాను, ఓ ధనవంతుడు వచ్చాడని చూస్తాను, దాన్ని చూడటం నుంచి ఏమండి ఇంత మార్చిపోయింది, మిమ్మల్ని చూడటానికి చాలా మంది వస్తున్నారు, ఈ బట్టే మార్చిపోయింది, మీరు బట్ట బాగు చేయించుకునే శక్తి కూడా లేదా అంటే ఆయన అన్నాడండి మీకు 10,000 రూపాయలు బ్యాంకులో ఇస్తాను, 10,000 రూపాయలు అంటే బస్త 10,000 అంటే మనం ఎకరం 400-500 రోజుల్లో 10,000 అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు తోడు సమ్మాను, మీకు 10,000 రూపాయలు బ్యాంకు వేస్తాను, మీ బ్యాంక్ ఎక్కడ ఎవరి మనం పురమేస్తాను, ఏమంటే పురమేస్తాను, పురమే వాడి బట్టలు శుభ్రంగా చూడటం లేకపోతే గది చూపించడం బట్టలు శుభ్రం చేయించడం ఈ ఏర్పాట్లన్నీ చూస్తాడో, మరి చూడటానికి బట్టలు బాగాలేని బట్టలు బాగుండాలి బల్ల బాగుండాలి ఎవరైనా చూడటానికి వచ్చినట్టు మీరు తివాచీలు అయ్యి ఉండాలి కూర్చోడానికి ఉండాలి ఏర్పాట్లన్నీ చేస్తాను, ఎవరైనా జుడ్డు కర్ర పుచ్చుకొని కొట్టినట్టుందా ఈ మాట అనుకోవాలన్న జుడ్డు కర్ర మామూలు కర్ర కదా జుడ్డు కర్ర పుచ్చుకొని కొడితే ఎలా ఉంటుందో ఈ మాట మాట ఎలా ఉండదు అన్నాడు. ఏంటండి మీ చేతికి వెళ్తావు బ్యాంక్ వేస్తాను అన్నాడు, నువ్వు బ్యాంకులు వేస్తాను నాకు బ్యాంకులో ఉంది డబ్బు ఉందని అనిపిస్తుంది కదా అది చాలు కదా నేను పాత్ర అయిపోవడానికి అన్నాడు, ఆ మాత్రం బ్యాంకు పత్రాలైపోతారా అన్నాడు వాడు ఎవరండి అన్నాడు, నువ్వు అనుకున్నంత గొప్ప స్టేషన్ నేను లేను నన్ను ఇలా ఉండదు అన్నాడు, నేను గ్రహించాలి ఇది గ్రహించకూడదు ఆ రెండాటికి భేదం చేయనటువంటి గొప్ప స్థితిలోకి నేను ఇంకా రాలేదు భవిష్యత్తు నన్ను ఇలాగే ఉండదు అన్నాడు, ఇది గ్రహించవచ్చు ఇది గ్రహించకూడదని ఆ భేదం నీకు తెలుస్తోందన్నాడు ఎవరు ఆయన, ఒక ఏమో తెలుస్తానే కూడా ఇంకా నేను అద్వైత స్థితి పొందలేదేమో ద్వైత స్థితిలో ఉన్నానేమో ఒక నీ అంచనా ప్రకారం నన్ను ఇలాగే ఉండనియ్యే అన్నాడు రామకృష్ణ. అంటే డబ్బు ఎవరో తీసుకెళ్తూ ఉంటాడు నీ ఎలాగే ఈ బ్యాంక్ అంటాడు అక్కడ నాకు 10,000 ఉందన్న తలం పొందుతుంది కదా అన్నాడు, అంటే నా సాధనకు అది కూడా అడ్డు రావచ్చని మీరు బ్యాంక్ ఎలక్కలని విత్డ్రా చేయక్కలని ఇవన్నీ ఎవరికో పురమాయిస్తాను నన్ను ఎవరో ఇచ్చేస్తాను సరుకులు కూడా మీరు మార్కెట్కి ఎవడో చేస్తా ఉంటాడు డబ్బు ఎవడో కొంటా ఉంటాడు ఎవడో చేస్తా ఉంటాడు అయితే ఏమైనా చెప్పింది కానీ అక్కడ నాకు 10,000 నాకున్నాయని తలం పొందరు అది చాలు కదా నాకు అమృతాంతం కలగకుండా అడ్డు వచ్చిన విషయం దుడ్డు కర్ర పెట్టుకొచ్చినట్టు ఉండవు నన్ను అంటాడు ఈ మాట మేకడి స్పృశ్చాడు. అంటే మీరు ఇంకా అద్వైత స్థితి కలగలేదా ఇది పుచ్చుకోవచ్చు ఇది పుచ్చుకోకూడదు ఇటువంటి వేద బుద్ధి కనిపిస్తాను మీకు నీ దృష్టిలో నాకు కలగకపోవచ్చు నన్ను ఇలాగే ఉండని అంటాడు. ఆ వచ్చిన వాడు అంటాడు వశిష్ఠుడు ఆ వ్యాసుడు అందరు వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటే వాళ్ళు కూడా సంసారంలో ఉన్నారే అంటాడు ఎవరిని రామకృష్ణ వారు ఉంటే ఉండను వారి విషయం వారి విషయం సరేలో అయ్యా నా పద్ధతిలో నన్ను ఉండని అప్పుడు కూడా ఎందుకు చెప్తాడంటే వాళ్ళు ఉదాహరణ చెప్తాడు వశిష్ఠుడు వ్యాసుడు వారి జ్ఞానం సంపాదించాక సంసారంలో కూడా ఉన్నారే అంటాడు అంటే వారి ఉంటే ఉండని అప్పుడు కూడా ఈయన మోహపడ్డాడు వాడు రామకృష్ణ. క్రియాశీలు ఎలా ఉన్నాడు, వశిష్ఠులు ఎలా ఉన్నాడు, ఉండడమే వారు ఉన్నట్టు వారిని మన పద్ధతిలో మనం ఉంటాం. వాడు రామకృష్ణుడు తిండిని నిన్ను చేరించిన తిండిని నిన్ను చేరించిన తెలునా నేను శాంతమైపోవు జనం వాడు నాచుల అంటే అక్కడ కానీ మనకు మోక్షం రాదు. తిండిని నిన్ను క్షేమించను తెల నా నేను శాంతమైపోవుదను అది నా చర. రమ మహర్షి దగ్గర అందరికీ డబ్బులు ఉండవు కదండి, అందరికీ ధనం ఉండదు. రమ మహర్షి దగ్గర కొంతమంది పళ్ళు కూడా కొనుక్కోలేని స్థితిలో వెళ్ళేవారు. కొంతమంది స్వామి స్వామి పైసా లేవు అంచేకాన్ని ఎదుగుతుంది తేవాలి తెలసరిగా పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు చంటిపల్లి ఇంటికి ఇంటికి పట్టుకెళ్ళవచ్చు. రిక్తహస్తానికి వెళ్ళకూడదు. ఆ సోత్రం తెలిసి పైసా లేవంటే ఒత్తిపోయి నేను వచ్చాను రిక్తహస్తానికి వచ్చాను భగవాన్ సార్ అదేంటయ్యా నేను చేయలేదని అంటారంటే మీరు తెచ్చారు నాకు నేను చేయలేదనుకోండి నేను చేయలేదనుకోండి ఆ నేను తెచ్చారు కదా నేను లేని వరకు కూడా నేను ఉంటుంది. మీరేమంటున్నారంటే ఏమి చేయలేదని అనకుండా ఏమి చేయలేదని అనకుండా నేను తెచ్చారు కదా నాకు కావాల్సిందది నేను తెచ్చారు కదా నాకు కావాల్సిందది అంటే మీరేమో నాకు కావలసిన ఆహారం తీసుకొచ్చారు. నువ్వు వచ్చిన పడాలి నేను భూమి మీదకి వచ్చిన పడాలి నీ భూమి మీదకి వచ్చిన పడాలి అంటే నేనేమైతే నేను లేనంటే ఏమి లేని వాడు కూడా నేను ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా ముష్టివాడు వచ్చాడనుకోండి వాళ్ళు ఏదో చిరార్థం మాట్లాడడం వాళ్ళు కోపం వచ్చేస్తున్నాడు అది ఏమి లేకపోతే కోపం ఉంటుంది ఇది నేను ఉంటుంది కదా అది నాకు ఏం కేవలం మీరు అనుకుంటే ఆ నేను తెచ్చారు కదా నాకు కావాల్సిన ఆహారం అది తిండిని నేను చేరించింది అది భక్తులు వస్తే భగవాన్ అలా అంటారు. మీరు అజ్ఞాసం వస్తున్న ఉద్దేశం చేస్తున్నారండి భగవాన్ ఎవరంటున్నారు నువ్వు ఏమి తేలేదని అనుకో నేను ఏమి తెచ్చావు కదా నాకు ఆహారం అదేమి భక్తులు భగవాన్ అంటున్నారు అదే మాట ఈశ్వరుడితో చెప్తున్నాడండి. ఏమి ఈశ్వరుడు చెప్పేటప్పుడు ఆయన ఈశ్వరుడు నేను భక్తుడు ఆయన పెండు కుమారుడు నేను పెండు కుమార్తె ఇక్కడ ఏమి చెప్తాడండి అజ్ఞాసేశ్వరుడు తిండిని నేను జీవితుడు నీకు ఆహారం నువ్వు ఆహారం కోసం ఎక్కడో వెతుక్కోక్కర్లేదు నీకు ఆహారమే నేనని నీ నాగరికి వ్యవస్థలో నీ దగ్గరికి నేనే వచ్చాను నీ మ్యాప్ కోసం తిరుగుతానుకోండి ఆ మ్యాప్ ఎప్పుడు దగ్గరికి వస్తూ అదే నువ్వు ఆహారం కోసం తిరగక్కర్లేదు నీకు ఆహారమైన నేను నేను నీ దగ్గరికి వచ్చాను చదువు నానేను ఏదైతే నేను అనుకుంటున్నాను ఆ దేహగతమైన నేను మనోగతమైన నేను దేహగతమైన నేను ఈ నేనులోనే ద్వైతం ఉంటుంది ఆ నేనది ఒక కలంపు అందులోనే ద్వైతం ఉంటుంది అందులోనే పునర్జన్మలన్నీ కూడా ఉంటాయి అంటే చిన్న బీజములో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో చిన్న బీజములో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో ఈ నేననే తలంపుని రాబోయే జన్మలు సంసారం ఇదంతా ఇష్టాలు అయిష్టాలు మొత్తం సంసారం రాబోయే జన్మలు ఇది శివారమాయలు ఈ నేననే చిన్న తలంపులు ఈ నేననే బీజములు రాబోయే జన్మలన్నీ ఆధారపడి ఉంటాయి. అట్టి నేనని ఈ వాసనలు సంస్కారాలు బలచరుతులు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఈ గొప్పలు ఈ తెప్పలు మీరు అర్థమవుతుందో ఈ అప్పులు ఈ నెలవులు అన్నీ కూడా ఏ నేననే తలంపు మీద ఏ దిగి మీరు ఆధారపడి ఉన్నారో ఆ నేను నీ దగ్గరికి వచ్చింది ఆ నేను దగ్గర నీరు అక్కర్లేదు ఆ నేనుకు నాలో నా నేను తినేస్తే అంటే రాబోయే జన్మలన్నీ కూడా రాబోయే జన్మలు తీసుకొచ్చే శరీరాలు ఆ శవాలు ఆ వృక్షాలన్నీ ఏ బీజంలో ఉన్నాయో ఏ నేననే బీజంలో ఉన్నాయో ఆ నేను కనుక నీ తినేస్తే నాకు మిగిలేది శాంతం నాకు మిగిలేది మోక్షం నాకు మిగిలేది పరమశాంతి అని నాకు తెలుస్తాడా అంటే నిన్ను నిన్నేమి అడగటం లేదు నా నేను తినమని అడుగుతున్నాను పైన అడుగుతున్నాడు అశాంతి పోతుంది నీకు పక్కనే నాకు క్షోభ పోతుంది నాకు క్షోభ పోతుంది నాకు అశాంతి పోతుంది నీకు పొట్టగిండుతుంది. మన వరద వచ్చి ఈ ప్రాంతంలో చాలా మందికి చేడు మునిగిపోయి పోయినాను పాపం కూర్చుని చేడు అన్ని పోయింది అది బాధాకరమండి. అంతకని నీ దేహగతమైంది అని పీడించేస్తున్నాడు మనిషి అతి పీడనైనని క్షోభనైనని నువ్వు తినేది అని తెలియదు చూడాలి అప్పుడు కదా నాకు మోక్షం. నేను చెప్పిన మీరు నమ్మొద్దు మీరు ఇంటికెళ్ళి చూసుకోండి మీ ఇంటిలో ఉన్న ఇబ్బందుల కంటే, బాహ్యంగా ప్రకృతి నుంచి వచ్చే ఇబ్బందుల కంటే ఈ దేశంలో నేను తలంపేళ్లు ఉన్నప్పి ఆ దేశాభిమానం క్షీణించినట్టు దారిద్ర్యాన్ని అనిపించవచ్చు, అగౌరవాన్ని అనిపించవచ్చు, కానీ ఈ దేశాభిమానం పెట్టి పేడ అనిపించడం చాలా కష్టం. ఆ పేడను తీసేయాలని ఆచరిస్తాడు. మనకేమక్కర్లేదు, దేశాభిమానం ఉండటం మనకు అదనంగా కష్టపడక్కర్లేదు. ఈ దేశాభిమానాన్ని మనం అలంకరించుకోవడం మానేస్తే, ఈ దేశాభిమానాన్ని గౌరవించడం మానేస్తే, ఈ దేశాభిమానాన్ని ముస్తాబ్ చేయటం మానేస్తే దాని అంతా అదే పోతుంది. దేశాన్ని ముస్తాబ్ చేయటం వల్ల ప్రమాదం లేదు. దేశము లేననే తలంపుని ముస్తాబ్ చేయకూడదు. దేశానికి అన్నం పెట్టచ్చండి, దేశము లేనని తలంపుకి అన్నం పెట్టకూడదండి. అప్పుడు చేస్తుందండి. తర్వాత మిమ్మల్ని ఎవరింటికి వెళ్తే గౌరవం చేస్తారు అనుకోండి, అనుకోండి ఆ గౌరవం మనసును ముట్టుకుంటుంది. ఎక్కడ చెప్పకండి, మీరు మీరు ఎవరింటికి నడతారనుకోండి, మిమ్మల్ని బాగా గౌరవం చేస్తే మీ మనసును ముట్టుకుంటుంది. మనం బాగానే గౌరవం చేశారు, ఎవరింటికి అది గౌరవించి పట్టించుకోవాలనుకోండి మిమ్మల్ని, అది మీకు అగౌరవం వెళ్ళి మనం అగౌరవంగా చూశారనుకోండి, అది వచ్చి మీ మనసును ముట్టుకుంటుంది. గౌరవం మనసును ముట్టుకుంటుంది, అగౌరవం మనసును ముట్టుకుంటుంది, మంచి మనసును ముట్టుకుంటుంది, చెడ్డ మనసును ముట్టుకుంటుంది, చావు మనసును ముట్టుకుంటుంది, పుట్టుక మనసును ముట్టుకుంటుంది, ఇష్టం మనసును ముట్టుకుంటుంది, అయిష్టం మనసును ముట్టుకుంటుంది. కానీ చైతన్యాన్ని బ్రహ్మను ఏది ముట్టుకోలేదు, అప్పుడు మీకు మోక్షం. మిమ్మల్ని ఏదైనా ముట్టుకుంటే అవుట్ అయిపోతారండి. మిమ్మల్ని ఏదైనా స్తోత్రం చేశారనుకోండి అనుకోండి, మీకు ఏదైనా కొంచెం బాగానే ఉంది, మన అందరూ పొగుతున్నారంటే అలా చెప్పి సంతోషం వస్తుంది కదా. ఇంకా ఆ సంతోషం వికారం అంటే పొగట్టి మీ మనసును ముట్టుకోండి. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, అప్పుడు మీకు శోభ వస్తుంది. అలాగే ఆ విమర్శ మీ మనసును ముట్టుకుంది. కానీ చైతన్యాన్ని మీరు చైతన్యస్తే ఇది ఎదుగారనుకో, ఏది మిమ్మల్ని ముట్టుకోదు. చావు ముట్టుకోదు, పుట్టుకు కూడా ముట్టుకోదు, గౌరవ అగౌరవాలు ముట్టుకోవు, ద్వైతాలు ముట్టుకోవు. ద్వైతం అంటే భిన్నభావాన్ని ఏం ముట్టుకోవు, నేను ఏమి ముట్టుకోలేను. అసలు పుణ్యం అని, పాపం అని, ధర్మం అని, అధర్మం అని ఈ మనస్సునే ముట్టుకుంటే ఆ మనస్సుని గడుపు దాటేలా ఇంకేమి మిమ్మల్ని ముట్టుకోదు. అప్పుడు పరమశాంతి, అటువంటి శాంతి స్థితిలోకి వెళ్ళేలాగా నాకు మేల్కొనిపోరు దాచేస్తాడు. ఏది నన్ను ముట్టుకోకూడదు, ఆ స్థితి అవుతుంది. యజ్ఞంలో నిద్రపోతున్నా, అవిద్యలో నిద్రపోతున్న నన్ను అక్కడికి నాడు మేలుకొనిపో. నష్టం వచ్చింది అనుకోండి, దుఃఖం వస్తుంది కదండి. మీ నష్టం ఎప్పుడు మీ మనస్సును ముట్టుకుంటేనే దుఃఖం వస్తుంది. మీకు లాభం వస్తే సంతోషం వస్తుంది, కానీ ఆ లాభం మీ మనస్సును ముట్టుకుంటుంది. ఈ ముట్టుకోటాలతో సంబంధం లేకుండా ఒక స్థితి ఉంది, అక్కడికి నాడు మేలుకొలుపు అది నాకు తెలియజేస్తాడు. అంటే ఇప్పుడు మనకి ఈ లోకం గొడవలు మనం ముట్టుకుంటున్నారైతే మనకు తెలుస్తాం కదా, ముట్టుకుంటున్నాం కదా, నాకు ఫీల్లో చేయలేము. ఇంకా పునర్జన్మలు వస్తాయనే ఈ శాస్త్రం మనం ముట్టుకుంటున్నా కానీ విధానాన్ని పునర్జన్మలు వచ్చేస్తే నేను రావడం నిర్ధారణ ఏంటి, దీని గురించి తెలకాయ బదులు పెట్టుకోక్కర్లేదండి. అన్ని ముట్టుకుంటున్నాయి కదా మనని, ఎవరైనా బాగా గౌరవం చేస్తే గౌరవం చేసే అనుకుంటున్నాం కదండి. బ్రహ్మము ఏది అని ఏది అనుకోదు, దాన్ని పొందే వరకు మనకి జన్మలు తప్పు, చెప్పులు తప్పు, కష్టాలు తప్పు, నష్టాలు తప్పు, బాధలు తప్పు, బాణాలు తప్పు, శవాలు మనిషిని తప్పదు. కోపరహిత గుణ, కోపరహిత గుణ గురుగాదని అనుగుణ కొరలేమి చేసింది అడిగిన చెల. కోపం ఎలా ఉంటుందో తెలియని వాడు. ఒక నేను ఏదైనా పొరపాటు చేశానప్పుడు నీ కోపం ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. ఒకసారి సంజయ్ రెడ్డి గారి స్నేహితుడు కానీ ఒక మాట చెప్పాను నాకు, సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సంజయ్ రెడ్డి గారికి ఎదినెత్తిగా ఓటేసేటట్టు. నేను సంజయ్ రెడ్డి గారికి పైసలు అక్కర్లేదండి, కానీ కోపం ఎక్కువగాని పైసలు అక్కర్లేదు. ఇదేదో పని కావాలని చేసి పెట్టేస్తాను కానీ డబ్బులు ఆశించడం, కానీ కోపం ఎక్కువ ఉండదు. మరి ఏం జాగ్రత్త అయితే ఉండదో, ఇతరులుగా ఓటేసిన ఓటేసినప్పటికీ ఎవరే రాజు బాగున్నా పలకరించోడప్పు ఏంటి, ఇతరులుగా ఓటేసినట్టు ఆయనకు తెలుసు. ఎవరికి ఉంది సంజయ్ రెడ్డి గారు తెలిసి ఎవరే రాజు బాగున్నా ఏంటి అక్కడ కనిపిస్తారనటం ఏంటి, ఏమైనా పని కోసం పని మీద ఇచ్చారనుకున్నారు ఏంటి, కొన్ని ఇతరులుగా ఓటేసాము ఏంటి ప్రాంగారు వ్యతిరేకంగా ఓటేసాం, మనం వ్యతిరేకంగా ఓటేసాం, సీట్లకు బ్యాలెట్ అయినా ఆయనకు కూడా తెలిసి వ్యతిరేకంగా ఓటేసాం అని రోజున అన్నారట. సంజయరెడ్డి గారు నిన్ను మీరు నన్ను క్షమిస్తారని ఎప్పుడు అనుకోలేదండి అన్నాడు. సంజయరెడ్డి గారు మీకు నేను అనుకూలంగా ఉన్నప్పుడు మీరు నా పక్ష ఎలా ఉన్నారు, మీకు వ్యతిరేకంగా ఏం తెలుసు, మీరు నేను వేశాను నాకు తెలుసు, ఇది వేశానని మీకు తెలుసు, కానీ పూర్ణం ఎలా ఉన్నారు, పూర్ణ నా పక్ష ఎలా ఉంటున్నారు, మీరు నన్ను క్షమిస్తానని ఎప్పుడు నేను నా జీవితంలో కోపదారు కదండి, అసలు అసలు మామూలుగా కోపదారండి, నన్ను క్షమిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి అన్నారు. మీకు అర్థమవుతుంది ఇక్కడ అరుణాచలిస్తుందో చెప్తున్నది. ఒకవేళ నేను పొరపాటు ఏదైనా చేశానుకో నీకు కోపం లేదు, అసలు సంజయరెడ్డి గారు కోపం ఉంది క్షమిస్తున్నాడు, నీకు ఇక్కడ కోపం అంటే అరుణాచలిస్తే నీకు కోపం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేశానుకో నీకు అలవాటు తీసుకొచ్చే పనులు చేశానుకో నీ దిక్కేషనికి నీ యొక్క శాసనానికి వ్యతిరేకంగా పనిచేశానుకో కాదు చేశాననుకో క్షమించి ఆశీర్వదించి నీ ఉండడం నాకు కొంచెం చోటి లేదన్నాడు. మీరు సంజయరెడ్డి గారు కోపం కూడా క్షమించాడు, నేను కోపం లేదు నీకు క్షమించడానికి అర్థమంటే అన్నాడు రమణ మహర్షి గారు. ఏంటి వ్యతిరేకంగా ఓటేసి ఎంత ప్రేమగా మాట్లాడిపోయాడు, ఈ మాట అనకుండా ఉండలేకపోయాడు సంజయరెడ్డి గారు నన్ను క్షమించేశారు మనస్సు గారి మీరు ఆయన కోపం ఇది అధినాచరిస్తాడు కోపం లేదండి, మీరు కోపం లేదు కోపం లేదు కోపం లేనప్పుడు కోపం లేనప్పుడు నన్ను క్షమించడానికి నీకు అడ్డేమిటి, వాళ్ళు నీకు ఏదైనా అపచారం చేశారనుకో అయినా నన్ను క్షమించడానికి అడ్డేమి లేదు, క్షమించి అని ఆశ్చర్యించు. సుఖ సముద్రము పొంగ ఆనంద సముద్రము సుఖ సముద్రము శాంతి సముద్రము పొంగ వాక్కు మనములు అడంగా వాక్కు మనస్సు అడంగా ఊరక అమరమందు అరుణాచలం. ఇదే మనస్సు ఏమో తిరగటం మాందం నోరు వాగటం మాందం లోపల ఉంది జ్ఞాన సముద్రం. ఆ శాంతి సముద్రం పొందితే సహస్రయాన్ని అంటే మెదడు ముంచేస్తంటే మనస్సు తిరగటం ఆగిపోతుంది, నేను నోరు వాగటం ఆగిపోతుంది. ఇప్పుడు మనం భోజనాలు చేస్తున్నాం అనుకోండి, ఆ పక్కన నీరు బాగున్నాడని మిగిలినారు నోరు ముద్ద నోట్లో పెట్టాగా ఇంకా నోరు ఊరుకుంటుందండి. ఈ ముద్ద నోట్లో ముద్ద ఇంకా మాట్లాడినవ్వదండి, నోటి యొక్క చాపల్యం ఈ మనసు యొక్క చాపల్యం అనేలాగా అక్కడ స్థిరంగా కూర్చోవయ్యాన్ని సుఖ సముద్రాన్ని శాంతి సముద్రాన్ని పంపించి నువ్వు అక్కడ అమరవారు నాశనం అప్పుడు కదా నేను పూర్తిగా అణిగిపోయింది నా మనసు అణిగిపోయింది. మనకి సో బుర్రంగా అణిచేస్తాడు, ఏనుగు వచ్చి నీ నేల పంచి నీ ఎలా పూరేస్తారని పోతారో అలాగే నీ మనకు నీ మనస్సును అణిచేస్తుంది ఏంటి అక్కడ కదులుతాయండి అలా పడుంటాయి. మనస్సుకి చేపలు ఎప్పుడైతే ఆగిపోయిందో పునర్జన్మలు కూడా ఆగిపోతాయి. అటువంటి స్థితిని అనుగ్రహించారు నాచారు. మధ్వాచార్యులు అన్నాడండి ఎక్కడైతే పులుందో అక్కడ మేక ఎలమంటే ఎలవచ్చాను, నీరు ఎలమంటే ఎలవట్టింది, ఏదైనా జంతువులు అక్కడ పంపుదామని ఎలవట్టింది దూరంగానే పారిపోతాయి. ఎక్కడైతే బతికని పులి అక్కడ ఉండే విషయాలు కూడా అలా పారిపోతా ఉంటాడు. విషయానందం నిర్విషయానందం విషయానందం నిర్విషయం మనకి విషయానందం ఎలా ఉంటుందో తెలుసు, విషయాలకు సంబంధించిన ఆనందం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే మనకి జన్మలాగిపోయి విషయాలతో సంబంధం నిర్విషయానందం అంటే ఆత్మానందం మీకు అర్థమవుతుంది, ఆత్మానందం కనుక మనకు అనుభవంలోకి వస్తే కాదండి దానికి దానికి ఆత్మానందంతో సమానమైంది కానీ దానికి మించింది కాదు, దానికి మించింది కాదు, దానికి మించింది కాదు ఏదైనా సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ నిర్విషయానందం అంటే ఆత్మానందం, ఆ అమృతానందం, అలౌకిక ఆనందం, అభూతి అభౌతిక ఆనందం, అప్పుడు ఆ స్థితికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చేయటానికి పనికి ఏం మిగలదు. నువ్వు ఒక అమ్మాయికి నీకు పూలు వస్తుంది అనుకోండి, ఒక అమ్మాయికి నీకు పూలు వస్తుంది అనుకోండి, ఇంకే ఏమంటారండి అమ్మ నువ్వు పని చేయకమ్మ నువ్వు పని ఏం పని చేయకూడదు కూర్చో నువ్వు కూర్చో కూర్చో అంటారు. ఇది నిర్విషయానందం నువ్వు అంటే విషయాలు ఎలా ఉంటుందో ఆ నిర్విషయానందం ఇంకా అమృతానందం అమృతానందం అది ఆత్మానందం అమృతానుభవం ఇక్కడ వీరికి అనుభవంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఇది మీ పనితో సంబంధం లేకుండా పని ఇచ్చిపెట్టక్కర్లేదు మీరు పని లేకుండా చేసేక్కర్లేదు ఎవరు ఈశ్వరుడు అప్పుడు ఇంకా శవాలు మోయక్కర్లేదు పునర్జన్మలు ఎత్తక్కర్లేదు అది వాళ్ళు ఇచ్చిపెట్టడం అది ఇచ్చిపెట్టేస్తున్నటువంటి కర్మవాడి ఇంటి పెట్టారు, కర్మవాడిని ఇంటి పెట్టేస్తున్నారు. అప్పుడు మీరేది ఎటువంటి స్థితి వస్తుందంటే జీవితానికి చావుకి దేవం తెలియని స్థితికి ఎదురైపోతారు.
ఓ